నీ కానుక కాదు ప్రాముఖ్యం. ముందు నిన్ను అంగీకరించాలి, నీ తర్వాత నీ కానుకను అంగీకరించాలి. మీరు అనుకుంటున్నారు నా సంగతి ఏముందిలే, నేను ఎట్లా పాపంలో పొరలాడితే ఏమైంది, కానుక ఇద్దాం దేవుని కనుకుంటున్నారు. ముందు నిన్ను అంగీకరించి తర్వాత కానుకను అంగీకరించాలని దేవుని వాక్యం. కనుక నీవు ముందు ప్రధానం, దేవునికి ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడిన నీవు నీతిగా తీర్చబడి ఆ నీతిని అనుసరించి నడిచి ఆ విలువైన సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందితే దేవుడు నీ జీవితాన్ని కనిపెట్టుకొని చూస్తూ ఉండి నీ ఏ ఆపద నీకు రాబోయినా దాని పునాదులు లేకుండా దాని వేళ్ళు లేకుండా కత్తిరించేసి విడుదల చేస్తాడు. అసలు అలాంటి ఆపద నీకు వస్తున్న సంగతి కూడా నీకు తెలియదు. ఆయన పసిగట్టి ఆపదలోంచి నేను విడిపిస్తూ ఉంటాడు. నీ మీదకి రోగం వచ్చిందాక ఆయన కనిపెట్టడు. రోగం వచ్చింది బాగు చేస్తాను రా అని అనడు. రోగం రాకముందే ఆ రోగాన్ని కలుగు చేసే సాతాన్ని చితకదొక్కుతాడు. ఆ రోగం నీ దగ్గరికి రాదు. వచ్చిన తర్వాత బాగు చేస్తాననే దేవుడు కాదు మన దేవుడు. రాకమునిపే నీకు రాకుండా చేసే దేవుడు మన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అర్పణ ఎలా ఉండాలంటే శ్రేష్టమైనదై ఉండాలి, అది విలువైనదై ఉండాలి. ఒకసారి ఒక ఆమె ఈ సొరకాయలు లేవండి ఒక 8 కాయలు తెచ్చింది. లేతవి పెందలు అది ఇది మొత్తం తెచ్చింది. 8 తెచ్చి వరుసగా నిలబెట్టింది. గదలు నిలబెట్టినట్టు నిలబెట్టింది. నిలబెట్టి అందరూ చూడాలి అది ఆయన తెచ్చిన కానుక అందరూ చూడాలి. ఇక ముసుకేసుకొని లేచింది సాక్ష్యాల సమయంలో. ఎవ్వా తండ్రి చెట్లో ఉన్న కాయలు మొత్తం తీసుకొచ్చి దేవుడికి చేశాలయ్యా, దేవుడికంటే ఎక్కువ ఉంది బాబా అది ఇదని చెప్తా ఉంది. ఈ సొరకాయలు తెచ్చింది ఏమిటి, చిక్కుడుకాయలు తేలేదు, వాళ్ళ ఇంట్లో చిక్కుడు పందిర్లు ఉన్నాయి 5 ఈ సొరకాయలు మాత్రం తీసుకొచ్చి వరుసగా పెట్టింది. అంతలోపు వాళ్ళ మానవుడు కనబడ్డాడు. రైట్రా అన్న వచ్చాడు. ఏమిట్రా మీ నాయనమ్మ మొత్తం సొరకాయలు కోసుకొని వచ్చేసింది ఏంటి, పెదవ పొలమా మేము కోసుకొని తిన్నాం. ప్రథమ ఫలము సొరకాయ, ప్రథమ ఫలం మొట్టమొదట కాసిన ప్రథమ ఫలం సొరకాయ వాళ్ళు కోసుకొని తిన్నారంట. వండుకొని తిన్నారంట అండి. ఇక అందరికి జ్వరాలు వచ్చాయంట, మంచాలు ఎక్కారు అందరూ. ఇక మరలా కోసుకొని తింటారు జ్వరాలు వస్తాయని వాళ్ళకి అవన్నీ కోసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఏది ఆ ఇంట్లో వాళ్ళు మరలా సొరకాయలు తిని జ్వరాలు రాకుండా ఉండేటట్లు అవన్నీ తెచ్చి అయ్యా మన చిక్కుడుగాయలు తినండి, నీ మీరు సొరకాయలు తినద్దు అని చెప్పిందంట. అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టింది. నేను అప్పుడు అనుకున్నాను ఆమెకు అవసరం లేని అన్ని దేవుడికి ఇచ్చేస్తానండి, ఆమెకు అవసరం అన్నది మాత్రం దేవుడికి ఇవ్వదు. అందుకే కొన్ని కుటుంబాలు భయంకరమైన శాపాలు అనుభవిస్తున్నాయి. మొదట నేను దేవునికి ఇచ్చుకుంటాను, శ్రేష్టమైన దాన్ని ఇస్తాను. నలగొట్టి 2 రూపాయల కాగితానికి చెమటలో ఓపించి కాదు, దేవునికి ఇచ్చేటప్పుడు ఫ్రెష్గా ఇస్తాను. నేను ఎందుకు ఆశీర్వదించబడ్డానో తెలుసా, నాకు దేవుడు ఏమిచ్చినా దాంట్లో వాల్యుబుల్ ఏదైనా ఉంటే, విలువైంది ఏదైనా ఉంటే, మంచిది ఏదైనా ఉంటే ముందు ఎవరికైనా ఒక దేవుని సేవకుడు పిలిచి వాళ్ళకి ఇచ్చేస్తా అని మీ సేవలు ఖర్చు పెట్టండి నేను అంటాను. ఖర్చు పెట్టిన మీరు సేవ చేస్తున్నారు కదండి, నేను సేవ చేస్తున్నాను కరెక్టేనండి, నాకు దేవుడిచ్చిన దాంట్లో వాల్యుబుల్ విలువైంది మీకు నేను ఇస్తున్నాను. ఆమే. ఎందుకంటే దేవునికి ఇవ్వక దేవునికి ఇచ్చి కూడా విలువైంది ఇవ్వక శాపాలను అనుభవించే కుటుంబాలు నాకు తెలుసు. గనుక ఆ శాపంలో నుంచి విమోచన పొందాలనుకుంటే, మనము నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటే, నాకు వచ్చే ఆపదల్లో నుంచి నా దేవుడు నన్ను కాపాడాలనుకుంటే, తప్పించాలనుకుంటే నేను నీతిని అనుసరించి నడిచిన వాడినై ఉండాలి. కావాలంటే గమనించండి, నామకార్థపు క్రైస్తవ సంఘాలలో వాళ్ళు ఏదైనా కానుక తెస్తే గుడ్డి కోడిని కుంటి కోడిని తెస్తారు, వాళ్ళకి అవసరం లేనివి తెస్తారు. ఒక్కొక్కసారి పాస్టర్ గారికి చెప్తారు, పాస్టర్ గారు నీ ఇంట్లో కుర్చీ ఉందా, లేదమ్మా మేము కొత్త తెచ్చుకున్నాం కానీ ఇరిగిపోయిన కుర్చీలు 2 తీసుకుని రిపేర్ చేయించుకోండి పాస్టర్ గారు అని. ఆ కుటుంబాలన్నీ శాపానికి గురవుతాయి. దేవునికి దేవుని బిడ్డలకి ఏదైనా దేవుని కార్యక్రమాలు చేయదలుచుకుంటే నీకు ఉన్న దాంట్లో ఫ్రెష్గా ప్రథమ ఫలం ప్రాముఖ్యమైంది విలువైంది దేవునికి ఇచ్చేదానికి సిద్ధపడాలి. ఆమెన్. దాచుకోవచ్చు, వేరే వేరే విధంగా ఖర్చులు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆకాశమందున్న దేవుడు చూస్తాడు. ప్రేజలం. మీకు ఏదైనా పనికిరాంది ఉంటే అది పొరపాటును కూడా దేవునికి ఇవ్వవద్దు. మీకు ఏదైనా విలువైంది ఏదైనా ఉంటే అది దేవునికి ఇచ్చేదానికి మీరు నేర్చుకోండి. ఆ దిశగా మీరు నీతిని అనుసరించి నడవండి. దేవుడు తానే సాక్ష్యం చెప్పవలసిన రోజున ఆయన అంటాడు, హేబెల్ యొక్క అర్పణ అతను నీతి మంతుడని తీర్చబడ్డాడు, నీతిని అనుసరిస్తున్నవాడు అతను నీతిపరుడు. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఈ రోజున నువ్వు ఆలోచించుకోవాలి. నోవహు చేసింది ఏమిటి? దేవునితో నడిచాడు, వాక్యముతో నడిచాడు. వాక్యాన్ని జేబులో పెట్టుకొని, నెత్తిన మనసులో పెట్టుకొని, దేవుని వాక్యం లేకుండా ఎటు వెళ్లకుండా దేవునితో నడిచిన మనిషి గనుక అతను ప్రతి చోట తప్పించడం దేవునికి జరిగింది. అలాగే హేబెలు వ్యక్తిగత జీవితంలో కూడా అతను నీతిమంతునిగా తీర్చబడ్డంటే అతను ఇచ్చినటువంటి వాల్యూ. మనం ఏమి ఇవ్వగలమో తెలుసా? అయ్యా మేము ఇచ్చేదానికి ఏమీ లేదు, పేదవాళ్ళమే, మేమేమి ఇవ్వగలం అయ్యా అని కొంతమంది పేదవాళ్ళు ఒక అలా అనొచ్చు. అందుకని నేనేం చెప్తున్నా తెలుసా? మీరు ఇవ్వవలసిన బలి ఏమిటో తెలిసినా ప్రాముఖ్యమైన బలి జిహ్వ బలి. రాత్రి మగళ్ళు ఆయన చేసిన మేళ్ళకి కృతజ్ఞతా స్తుతి చెల్లించుకుని ఉంటూ ఉండిపోవడం, అంతకంటే విలువైన బలి మరొకటి లేదు. ఆమేన్. నీ ఇంట్లోకి సంహార దూత రాకుండా, నీ వ్యక్తిగత జీవితంలోనికి అపవాది రాకుండా నీ నోట వస్తున్నటువంటి ఆ స్తోత్ర బలి చాలా విలువైంది. అది నామకార్థ క్రైస్తవ సంఘాలలో లేదు. దేవుడు ఆ బలిని, ఆ విలువైన దాన్ని దేవుడు ప్రత్యేకించి మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఆ బలిని, విలువైన బలిని, జిహ్వ బలిని, అదే దేవునికి ప్రియమైన యాగం కనుక ఆ జిహ్వ బలిని ఎప్పుడూ ఆయన సన్నిధిలో చెల్లిస్తూనే ఉండాలి. అలాగని ఏమీ కానుక ఇవ్వకూడదని కాదు నేను చెప్పడం. కానుక నువ్వు ఎంత అభివృద్ధి చెందుతావో దానికి తగినట్టుగా నీవు కానుకనిస్తావు. అభివృద్ధి చెందే కొంది కానుకనిస్తానే ఉంటాం. నాకు తెలిసిన ఒక అతను దశంభాగం ఇస్తాడు. ఎంతో తెలుసండి, 100 రూపాయలు దశంభాగం ఇస్తాడు, కానుక 700 ఇస్తాడు. మరి ఆయనట్టు బతుకుతున్నాడంటావా? దేవుడు ఆయన్ని బతికిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేవునికి సమృద్ధిగా ఇచ్చే కొంది ఇచ్చే కొంది తన దేవుడు ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. వాళ్ళ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, పొట్ట ముడితే వాడికి అక్షరం రాదు. నేను కూడా 2 సార్లు పెటా పెటా అని వేసాను చిన్నప్పుడు. చిన్నప్పుడు వాడిని ఏమి రా స్కూల్కి బొమ్మడు పోవాలి. ఇప్పుడు వాడు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు, ఇంజనీర్ అయిపోయాడు. ఎంత వస్తుందా నీకు? ఎంత వస్తుంది ఇప్పుడు? ఆయన అంతండి 26,000 అండి అంటున్నాడు సింపుల్గా. 26,000 వస్తున్నాయి వాడికి. ఇంకో కంపెనీ వాడు పిలుస్తుందని అంటే 40,000 ఇస్తారంటాడు నెలకి అంటున్నాడు వాడు. వీడు ఒకప్పుడు చదువు సాగు లేకుంటుండేవాడు, గేదెలు మేపుతానన్నాడు. వాళ్ళ నాన్న వచ్చి ఏడ్చాడు, అయ్యా మా వంశంలో ఎవరు లేరు గేదెలు మేపేవాళ్ళు, వీడు గేదెలు మేపుతానంటున్నాడు స్కూల్ పోవాలంటున్నాడు. ఆడు నెత్తి మీద చేయబెట్టి గట్టిగా పెట్టామని కొట్టి ప్రార్థన చేశాడు. ఇక ఆ సైతాన్ని పోయినట్టుంది, క్రమంగా పోయాడు, ఇంజనీర్ అయిపోయాడు. దానికి తగినట్టే ఆడు ఎంత సంపాదిస్తున్నాడో దానికి తగినట్టే దేవునికి కానుకిస్తుంటాడు. అమెరికాకు పోలేదు, ఇక్కడే ఇక్కడే సంపాదిస్తున్నాడు. అమెరికాకు పోయే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఇక్కడే. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈయన ప్యూను ఉద్యోగం వదల్లా పిల్లోడు సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి దాంట్లో దశంభాగం కానుక మళ్ళీ వేరుగా తీసి ఆడి చేతిలో ఇప్పిస్తాడు. మరి ఆ కుటుంబాలు ఎందుకు ఆశ్చర్యించబడవండి? ఆ పిల్లోడు ఇప్పటికీ కూడా వాళ్ళ నాన్న చెప్పినా వాళ్ళ అమ్మ చెప్పినా నా దగ్గరికి వచ్చినా మోకరించి ప్రార్థన చేయించుకొని వెళ్తాడు. నేను ఇంజనీర్ కదా అని చెప్పి పోతులు కొట్టి ప్రార్థన చేయండి. అసలు గారు బాగున్నారా? ఏంటి మీ సంగతే? హైదరాబాద్ రావడం? ఈ మధ్య ఎక్కడ తిరిగావు? అట్లా అనడు. అన్న ఎక్కడ ఉంటున్నారు? ఏంటి మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. నాన్న నీతిమంతుడైనందువల్ల కుమారుడు ఏదైనా చేస్తే అతని గుండెల్లో బాధలు కనుక ఆడిని రాత్రి మగళ్ళు దేవుడు కాపాడుకుంటున్నాడు. ఈ రోజున మీ పిల్లల్లో ఎంతమంది మీరు చెప్పినట్టు వింటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పోకడ వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. నువ్వు ఎంత చెప్పినా వినకపోగా నీకు రాత్రి మగళ్ళు భయం భయం భయం, ఏమవుతాడు, బయటకు వెళ్ళాడు ఏమవుతాడు, ఎక్కడ తనులు తింటాడు, ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అదే భయం. చదువుకున్నా చదువు లేకపోయినా దేవుని కాపుదల నీకు నీ పిల్లలకి అవసరము అనే సంగతి వాస్తవం. గనుక నీతిమంతులకి అనేక ఆపదలు వస్తాయి, కానీ ఆ ఆపదలన్నింట నిన్ను తప్పించాలి, నిన్ను కాపాడాలి. గనుక యెహోవా దిగి రావాలి, అప్పుడు నీవు నీతిని అనుసరించి నడవాలి. ఆమేన్, ఆమేన్. నీవే దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వని దొంగవైతే దొంగను ఆయన కాపాడుకుంటూ కూర్చుంటాడా? దొంగ దగ్గరికి వచ్చి, అబ్బాయి నీకు ఈ పొద్దున్నే టిఫిన్ ఎప్పుడు పెట్టమంటావు, మధ్యాహ్నం భోజనం ఎప్పుడంటే అయినా టైం చెప్పు రాసుకుంటా అంటాడా దొంగ దగ్గర పోయి? అట్లాగే నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవునికి చేయవలసింది, దేవుని సన్నిధిలో వాక్యానుసారం నడవలసింది, అలా నడవకుండా పెడదారిని పట్టి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆయన నిన్ను టైం ప్రకారం కాపాడుకుంటూ రాత్రి మళ్ళీ దేవదోసలను పెట్టి కాపాడుకుంటూ కూర్చోడు. ఎందుకంటే నువ్వు దొంగవి. నీ సిన్సియారిటీ, నీ యథార్థతని ఆయన గమనిస్తూ వస్తున్నాడు. నీ యథార్థతను బట్టి నిన్ను కాపాడి ఆశీర్వదించుటకు ఆయన ఆశిస్తున్నాడు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తున్నాను. నాకు తెలిసిన ఒక కళ్ళు లేని గుడ్డివాడు ఉన్నాడు, అబ్రహాం అని గుడ్డోడు, ఒక పల్లెటూరులో ఉన్నాడు. అతను ఈ మాసూల్ టైంలో, మాసూల్ అంటే మీకు తెలుసా, ఆ మాసూల్ టైం అంటే వరి కోసేసి వాటిని కుప్ప నూర్చుకుంటూ బస్తాలకు ఎత్తుతూ ఉంటారు. ఆ సమయంలో ఈ గుడ్డోడు ఎవరిన పిల్లల్ని తీసుకొని ఆ పొలాల్లోకి వెళ్తాడు. వెళితే వాళ్ళు ఇన్ని వడ్లు అతనికి పెడతారు. ఆ వడ్లన్నీ తీసుకొచ్చి ఒక బస్తా చేసుకుంటాడు. ఆ బస్తాని తడివి 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 చూసి దశం భాగమని వడ్లు కొని తీసుకొని నా దగ్గరికి వస్తాడు. మా సిస్టర్లు ఏం చేశారు తెలుసా, ఈ పేదోడి దగ్గర మనం తీసుకోవటం ఎందుకు, నువ్వే ఉంచుకో అన్నారు వీళ్ళు. నేనేమన్నా తెలుసా, తప్పది నా దగ్గరదేమన్నా కానుక అది తీసుకోవాలి మనం, తప్పు. పేదోడైతే అయ్యాడు, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే అతను ఆశ్రయించబడతాడు. మనం తీసుకోవాలా? మనం తీసుకునే దానికి హక్కు ఉంది. మనకు దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడ్డాం. ఆ తెచ్చిన దశం భాగం వడ్లు తీసేసుకొని తర్వాత ఆరాధన అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, యశన గారా వెళ్తా నేనా, వెళ్ళిరమ్మని సార్ నేను కావాలని వెళ్ళడం. తర్వాత పోయేటప్పుడు నాకు తోచింది ఏదో ఒక 100-200 చేతిలో పెడతా, పెడితే మళ్ళీ కిందకి పోతాడు. కిందకి వెళ్ళి మళ్ళీ చిల్లర మార్చి మళ్ళీ దశం భాగం తీసుకొస్తాడు. ఏది నేను ఇచ్చిన 100, మళ్ళీ నేను తీసుకుంటా, నేనే ఇచ్చాను కదా ఎందుకు తీసుకుంటా, కానుక ఇస్తే తీసుకుంటా, వద్దని అనను, ఎందుకంటే నేను యాచకుడిని, దేవుని పరిచర్య చేస్తాను. ఎందుకంటే మీరు ఆశీర్వించబడాలి, దానిలో ఆశీర్వాదం ఉన్న సంగతి నాకు తెలుసు, అది దేవుని నీతి అనే సంగతి తెలుసు, నీతిని అనుసరించే వాళ్ళు ఇలా చేస్తారని తెలుసు. సమయంలో మొదటి గ్రంథం 24:17
దావీదుతో ఇట్ల నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనుక నీవు నాకంటే నీతిపరుడవు.
ఇప్పుడు దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. ఈ సౌలు దావీదుని చంపాలని రాత్రి మగళ్ళు తిరుగుతున్నాడు చంపాలని. ఎందుకంటే ఈ స్త్రీలు కొంతమంది, సౌలు 1,000 చంపాడు యుద్ధం చేసి, దావీదు 10,000 చంపాడు, దావీదు అంతటి వీరుడు లేడని నాట్యం చేస్తా గాన ప్రతిగానాలు చేశారు. అనవసరంగా దావీదును ఊరికి పొగుడుతున్నారు. ఎవరి దగ్గర? రాజు దగ్గర. ఒక సామాన్యుణ్ణి పొగుడుతున్నారు. రాజుకి మండిపోయి రాజుకి దావీదు మీద విషపు చూపు ప్రారంభమయ్యి దావీదును చంపాలని తిరుగుతున్నాడు. ఒక దగ్గర అలసిపోయి బాగా నిద్రపోయాడు. సైన్యమంతా చుట్టూ ఉన్నారు, ఆళ్ళు నిద్రపోయారు. అప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రువుని చూసి, అక్కడ ఈట ఒకటి ఉంది, ఈట అట్లా పెట్టున్నారు, దాన్ని ఇలా తీసుకొని ఇలా గుచ్చేసి ఒక్కసారి వెళ్ళిపోయింటే ఆ శత్రువు పేడబోయేది. అయితే దావీదు అంత పనిచేయల, వస్త్రపు చెంగు కొంచెం అలా కత్తిరి చేసుకొని జేబులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్ళి అరిశాడు. అందులో వచ్చాడు, మీ యజమానుని కాచుకోకుండా రాజును కాచుకోకుండా నిద్రపోవడం ఏమిట్రా, పిచ్చోళ్ళారా, నేను మీ యజమాని దగ్గరకు వచ్చాను రా. ఇప్పుడు ఆ ఈడు తీసి పొడిచింటే ఒకటే పొడుపులో చచ్చేవాడురా, నేను అంతటి పని చేయను, అభిషేకించబడిన వాడిని, నేను చంపేదానికి నేమావుతున్నాను. ఇదిగో కావాలంటే గుర్తు చూడండి, ఆయన వస్త్రపు చెగుని కోసినాను చూడండి అని టనిసరికే చూసుకున్నాను. చూసుకుంటే ఇక్కడ కత్తిరించుంది, కత్తిరించుంది వస్త్రపు చెంగు చూడండి, రాజుగారి వస్త్రపు చెంగు అని చూపించాడు. అప్పుడు సౌలు అంటాడు, నా అపకారాలన్నిటికీ నీవు నా మీద పగ సాధించక నాకు ఉపకారం చేస్తావా? దావీదు, నాయనా నువ్వు నీతిమంతుడురా, నేను నిన్ను సంపాలని రాత్రి మళ్ళీ తిరుగుతుంటే నీకు తగిన సమయం దొరికినా నన్ను చంపకుండా నువ్వు నీతిమంతుడు అని నిరూపించుకున్నావురా అన్నాడు. మనం నీతిమంతులమై తీర్చబడి నీతిని అనుసరించాలని, నీతిని అనుసరించే వాళ్ళని ఆపదలోంచి తప్పిస్తాడని వాక్యం చెప్తూ ఉండగా, నీతిని అనుసరించడం ఎలాగంటే నీకు నీ శత్రువు దొరికినా చంపే ప్రయత్నాలు చేయకుండానే నీ చేతికి అందినా నువ్వు పగ సాధించకుండా ఉండాలి. అప్పుడు నీవు నీతిని అనుసరిస్తున్నావనే సంగతి దేవుడు ఆకాశం నుంచి చూస్తాడు. శత్రువు నోట్లో ఆ సాక్ష్యం వస్తుంది, ఏమని, నీవు నీతిమంతుడురా, నువ్వు పగను సాధించలేదు. ఈరోజున మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి, మన శత్రువుని మనం క్షమించి మర్చిపోగలుగుతున్నామా? మనకు అపకారం చేసిన వానికి ఉపకారం మనం చేయగలుగుతున్నామా? మన సేవను గురించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాడు ఒక అతను. వస్తున్న మందిరం అన్నా సేవ అన్నా ఏసన్న అన్నా అబ్బో నిప్పులు కొక్కుతాడు. ఎక్కడికి పోయినా అతను ప్రసంగాలు చేస్తున్నా మనల్ని గురించి అసహ్యంగా చెబుతాడు జనానికంత. ఒకసారి అతను కనబడ్డాడు నాకు, అతను కనబడిన వెంటనే వందనాలు అన్నా అన్న, వందనాలు అన్నాడు. గొడవ ఎందుకు ఇంత మనకని చెప్పి అన్న ఒక చిన్న ప్రార్థన చేయన్న అన్న, నేను నీ కొరకు ప్రార్థన చేయనా, చేయను, ఏమైంది పెద్దోడు చేయన్న అన్న, మోకరించా, ప్రార్థన చేయించుకున్నా. చేయించుకున్న తర్వాత నా దగ్గర 10,000 రూపాయలు ఎవరు ఇచ్చారు నాకు, ఆ 10,000 తీసి ఆయనకి ఇచ్చా. ఆయన చేతికి తీసుకున్నది 10,000 ఆయనకి తెలియదు, ఏదో కానుక ఇస్తున్నాడే అనుకున్నాడు. ఇంటికి పోయి చూసుకున్నట్టున్నాడు, ఒక ఉత్తరం తీసుకొని ఆయన ఏమేం చేశాడు అని దాని గురించి ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడా మొత్తం లిస్టు రాశాడు. అనా నేను ఇట్ట మాట్లాడాను, ఇటు చేశాను, ఇటు చేశాను, ఇటు చేశాను, మీరు ఇనేముంటారు, అయినా నన్ను గౌరవంగా చూశారు మీరు, నేను నీకు అపకారం చేశాను మీకు తెలుసు, కానీ నాకు ఉపకారం మీరు చేశారు, నాకు 6,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది, చాలా ఇబ్బందులు ఉన్నాను, మీరు నాకు కానుకిచ్చారు, మీరు పాస్టర్ కదా నాకు కానుకిచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అర్థం కావట్లేదు, క్షమించమని 9 సార్లు ఏమో రాశాడు. ఇప్పుడు మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు అపకారం మనకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీరి వెంటనే మనం ఉపకారం చేయటం ప్రారంభించాలి. వాళ్ళ మీద మనం పగ సాధించకూడదు. బైబుల్ అంటుంది నాయనా దావీదు, నా అపకారాలకు నువ్వు ఉపకారం చేసేవయ్యా, నీవు నీతిమంతుడురా అని ఒక శత్రువు నోట ఆ మాట వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, మన ఆపదలు దేవుడు దిగొచ్చి తప్పించాలి. దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక లింక్ పెట్టాడు, అదేంటంటే నీవు శత్రువుల మీద పగ సాధించకుండా ఉపకారం చేయడం నేర్చుకో, అప్పుడు నీ జీవితం నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉంటావు. మన ఆపదల్లో మనకు సహాయం చేసే దేవుడు మనకు సమీపంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆయన సమీపంగా ఉండేటట్లు మన పోకడ, మన నడక, మన ప్రవర్తన సరిచేసుకుని ఈ విధంగా మనం ముందుకు సాగాలి. ఇంకా యేసు రక్తం చేత కడగబడని వాళ్ళు తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి యేసు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడండి. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు నీతిని అనుసరించి నడుచుటకు తీర్మానం చేయండి. నీతిని అనుసరించి నడుచుకున్న వాళ్ళకి వాళ్ళకు వచ్చే ప్రతి ఆపద నుంచి ఆయన కాపాడుతాడు. ప్రార్థన.
పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపి, మీ స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మా నీతి మురికి గుడ్డ వలె ఉండగా నానా మా మూల పితరులు ఎందరో మీ నీతి కార్యములు చేసి ప్రభువా నీతిమంతులని మీతో సాక్ష్యమును పొందినారు ప్రభువా, మీ స్తోత్రం స్తోత్రమయ్యా. అదే విధముగానే మా జీవితంలో కూడా ప్రతి విషయంలోను ప్రభువా మీ నీతిని నెరవేర్చి మొగ్గు వేచున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి, మీ స్తోత్రం నాయన. మా యొక్క అర్పణలు, మా క్రియలు, మా మాటలు, ప్రతి విషయంలోను అయ్యా మీతో నడుచు మీ నీతిని నెరవేర్చుటకు ప్రభువా పరిశుద్ధాత్మలో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి స్తోత్రం. అయ్యా మీ రాజ్యం చేర్చుటకు మీరు శక్తిమంతులను వాగ్దానం చేసినందుకై స్తోత్రం నాయన. వాక్యమితిన బిడ్డను ఇంకనే మీరు బలపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. ఇంకనే నూతన ప్రకటనలను గురించమని వేడుకొనుచున్నాం. పరిపూర్ణముగా మా ప్రాణాత్మ శరీరమును మీకు సమర్పించున్నాం నాయన. పరిపూర్ణ పరచబడి మీ నీతిని నెరవేర్చి నీతి మంతుడైన మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.
మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక.